క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. గత తరగతిలో నేను పరిచయ మాటల్ని మీకు తెలియపరిచాను, ఇంట్రడక్షన్ పార్ట్, లేకపోతే కొరింథీ పట్టణం గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కొరింథీ ప్రాంతంలో పౌలు చేసినటువంటి పరిచర్య, అదే రీతిగా కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, కొరింథీ సంఘానికి పౌలు ఎప్పుడు ఎందుకు రాయవలసి వచ్చింది, మరియు విభజన, ఇవన్నీ కూడా నేను గత క్లాసులో మీకు తెలియపరిచాను. ఈరోజు మనం నేరుగా అధ్యాయాల్లోనికి వెళ్ళి కొంచెం అధ్యయనం చేసి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక మాటలో చెప్పాలి అనంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు అన్నది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ నేను ఇంకొక పదాన్ని యాడ్ చేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, అపోస్తలుడైన పౌలు పడిపోయిన సంఘమునకు ఉత్తరం రాస్తున్నాడు. పడిపోయిన సంఘమునకు ఉత్తరం రాస్తున్నాడు. పౌలు తన మిషనరీ ప్రయాణంలో కొరింథీ పట్టణంలో ఉన్నట్టు వారికి దాదాపు 1.5 సంవత్సరము, మీ జాగ్రత్తగా గమనిస్తే ఏ ప్రాంతంలో కూడా పౌలు ఇన్ని దినాలు గడపలేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకరోజు అలా సువార్త ప్రకటించి వెళ్ళిపోయాడు. కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు, 1 వారం రోజులు ఉండి సువార్తను ప్రకటించి నమ్మినటువంటి వారికి కొన్ని విషయాలు నేర్పించి వారికి ఆ బాధ్యతను అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనకు ఉన్న సమయం చాలా కొంచెం. ఆ కొంచెం సమయంలో తను ఎంతగా తిరిగి సువార్తను విస్తరించగలడో అంతగా విస్తరించాలని అంత వేగంగా ప్రయాణం చేశాడు. కానీ కొరింథీ పట్టణంలో నిలిచిపోయాడు. ఎందుకు నిలిచిపోయాడు అంటే, దేవుడు నేరుగా చెప్పాడు, పౌలా నువ్వు భయపడకు, ఇక్కడ ఉండి నువ్వు మాట్లాడు, నీకేం కాదు, ఎందుకంటే ఇక్కడ నాకు బహు విశేషమైన జనమున్నది అని అన్నాడు. అప్పటికే కొరింథీ పట్టణంలో పాపం ఎంత భయంకరంగా విస్తరించింది అనే విషయాన్ని కూడా నేను గత వారం మీకు జ్ఞాపకం చేశాను. బహు భయంకరమైనటువంటి వ్యభిచారము, విగ్రహారాధన, వావి వరసలు లేకపోవడము, విచ్చలవిడితనము, జూదము, ఇవన్నీ కూడా కొరింథీ పట్టణంలో ఉన్నాయి. అలాంటి పట్టణం గురించి ప్రభు చెప్పిన మాట, ఇక్కడ నాకు విశేషమైనటువంటి జనమున్నది, వారందరూ బహుభయంకరమైనటువంటి పాపులు. బహుభయంకరమైనటువంటి పాపుల గురించి ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ నాకు విశేషమైన జనమున్నది. సో యు వెయిట్ అన్నప్పుడు పౌలు దాదాపు 1 సంవత్సరం 6 నెలలు అక్కడే ఉండి రక్షణ సువార్తను ప్రకటించి కొద్ది మందిని ప్రభు కొరకు సంపాదించి వారిని సంఘముగా ఏర్పాటు చేసి అటు తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత కూడా పౌలుకి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అంటే వీళ్ళు మొత్తానికి బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి వచ్చారా అంటే బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి వచ్చారు, క్రైస్తవులయ్యారా అంటే క్రైస్తవులయ్యారు, కానీ చనిపోయి తిరిగి జన్మించిన అనుభవంలోనికి రాలేదు. గత జీవితాన్ని ఇంకా విడిచిపెట్టరా, వారు వస్తూ సంఘంలోనికి వారి గత జీవితాన్ని, గత ప్రవర్తనని, గత నడవడికను కూడా అలాగే తీసుకొని వచ్చారు. వారికి ఏది ప్రాముఖ్యం, ఏది విడిచిపెట్టాలి అన్న సత్యం వాళ్ళకి అర్థం కాలేదు. అందుకోసమే రక్షించబడక మునుపు, బాప్తిస్మం తీసుకొనక మునుపు, క్రైస్తవుడు కాక మునుపు తను ఏ నడవడికనైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా అలాగే కొనసాగించి సంఘంలోకి తీసుకొని వచ్చాడు. పౌలుకి ఈ విషయాలు తెలిసి చాలా చింత కలిగింది, బాధ కలిగింది. కాబట్టి వాళ్ళని సరిచేయడానికి, పడిపోయిన సంఘమును లేవనెత్తటానికి, నిలువబెట్టడానికి పౌలు పత్రిక రాశాడు. పౌలు చాలా సంఘాలకి ఒక పత్రికే రాశాడు, కొన్ని సంఘాలకు అవసరతను బట్టి రెండు పత్రికలు రాశాడు. కానీ వాస్తవానికి పౌలు కొరింథీ సంఘానికి మాత్రం మూడు పత్రికలు రాశాడు. అదేంటి సార్ రెండే కదా అని మీరు అనుకోవచ్చు, కాదు. ఇది చారిత్రాత్మకంగా ఈవెన్ బిబ్లికల్ గా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు చూపించడానికి నాకు సమయం లేదు. కానీ ఒక పత్రిక మిస్ అయింది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటిది రెండు పత్రికలు మాత్రమే. కాబట్టి మూడు పత్రికలు రాశాడు క్రీస్తునందు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మరలా లేవనెత్తటానికి, సరిచేయటానికి, నిలువ పెట్టడానికి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిలబడిన స్థితిలో ఉన్నామా లేక పడిపోయిన స్థితిలో ఉన్నామా? ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు అనుకుంటే ఈరోజు ఇదిగో ఈ వాక్యం నీకోసమే. నువ్వు పడిపోయిన్నావు అని అనుకునేటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఇదిగో ఈ వాక్యము నీకోసమే, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను నిలువ పెట్టడానికి, నిన్ను సరిచేయటానికి. అయితే నీ హృదయమును తెరిచి ఉదయకాల సమయంలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుంటే నీ జీవితాన్ని తిరిగి ప్రభుకి సమర్పించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ఈరోజు నీకు ఉదయకాల సమయంలో సరిచేయబడాలని, పునరుద్ధరించబడాలని, రెస్టోర్ చేయబడాలని ఆశ ఉంటే నీ ఆశని ఈరోజు ప్రభు తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మరి పడిపోయిన సంఘముతో పౌలు రాస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. మనం బైబిల్ మీన్ కొరింథీ సంఘానికి రాసినటువంటి 16 పత్రికల్ని మనం విభజించుకున్నాం రెండు భాగాలుగా. ఈరోజు నేను మొదటి భాగంలో నుంచి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అందులో మొదటిది పౌలు దృష్టికి వచ్చిన సమస్యలు. ఇవి మనం 1 నుంచి 6 అధ్యాయాల వరకు మనం చూస్తాం. 1 నుంచి 6 అధ్యాయాల వరకు పౌలు దగ్గరకు వచ్చినటువంటి, దృష్టికి తీసుకుని రాబడినటువంటి సమస్యల గురించి వివరణిస్తాడు. ఆ తర్వాత 7 నుంచి 16 అధ్యాయం వరకు కొరింథీ వారు రాసిన కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇస్తాడు. ఇలా రెండు భాగాలుగా మనం 16 అధ్యాయాలని మనం విభాగించుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం మొదటి భాగం చూద్దాం. పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గూర్చిన వివరణ 1 నుంచి 6 అధ్యాయం. ఇందులో ముందుగా 1 అధ్యాయంలోకి వస్తే 1 వచనం నుంచి 9 వచనం వరకు మనం ఇంట్రడక్షన్, పరిచయ మాటల్ని మనం చూస్తున్నాం. సహజంగా పత్రిక రాసేటప్పుడు ఎవరైనా సరే ముందుగా పరిచయ మాటలు రాస్తారు కదా, పలకరింపు మాటలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని ఆసక్తి ఉంది, వస్తాను త్వరలోనే. ఇలాంటి మనం పరిచయ మాటలు ఉంటాయి కదా. సో కాబట్టి శుభములను తెలియచేస్తా పరిచయ మాటల్ని తెలియచేశాడు. 1 నుంచి 9 వచనాల వరకు మనం అదే చూస్తాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఈ పరిచయ మాటలు మనం ధ్యానం చేయడానికి మునుపు ఒకసారి నేను చదువుతాను, దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఇది నేను చదివితే అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేస్తును, కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శివమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 1-9 వచనాల వరకు కూడా పరిచయ మాటలండి. అయితే పౌలు ఈ పరిచయ మాటల్లో ఇద్దరిని పరిచయం చేసుకున్నాడు. ఒకటి తనను, రెండోది సోస్తెనేసును. వీళ్ళిద్దరిని కూడా ఎలా పరిచయం చేసుకున్నాడు? ఎన్నిక చేయబడడం అనేటువంటిది అది దేవుని చిత్తము అని తెలియచేశాడు. అంటే మేము అపోస్తులుగా ఉండమనేటువంటిది ఇది మా చిత్తం కాదు, ఇది మా ఇష్టం కాదు, అసలు మేము అలా అనుకోలేదు, మాకు తెలియదు. కానీ ఆయన తన చిత్తము చొప్పున అపోస్తలుగా, ప్రత్యేకంగా పౌలు జ్ఞాపకం చేస్తాడు, అన్యజనులకు అపోస్తలుడుగా ఉండటకు ప్రభు నన్ను ఎన్నుకొని ఉన్నాడు. పేతురు యోహాన్లను యూదులకు అపోస్తలుగా ఉండడానికి ఎన్నుకుంటే నన్ను అన్యజనులకు అపోస్తలుడుగా ఉండటకు ప్రభు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సోస్తెనేసును కూడా చేరుస్తూ మమ్మలను ప్రభు అపోస్తలుగా ఉండటకు తన కృప చొప్పున ఆయన ఎన్నుకొని ఉన్నాడు అని తను తాను పరిచయం చేసుకున్నాడు. తను తాను పరిచయం చేసుకుంటూ జాగ్రత్త గమనిస్తే క్రీస్తునందు ప్రియులారా, సంఘమునకు కలిగిన కొన్ని ఆధిక్యతలను కూడా ఈ పరిచయ మాటల్లో తెలియపరిచాడు. సంఘమునకు లేకపోతే సంఘము కలిగి ఉన్నటువంటి కొన్ని ఆధిక్యతలను కూడా తెలియజేస్తా ఉన్నాడు. వాటిని మనం చిన్నగా ఒక్కొక్కటి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను సంఘము అన్న ప్రతిసారి నీ మనసులోనికి రావాల్సిన విషయం ఏంటంటే నేను, నన్ను. ఓకేనా? ఎందుకని? పడిపోయిన సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు అని మనం మొదట అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేనే ఆ పడిపోయిన సంఘం యొక్క స్థానములో, ఆ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మాట్లాడుచున్న ప్రతి మాట నాకే, నన్ను ఉద్దేశించే, నా కొరకే అని నువ్వు అన్వయించుకోగలిగినట్లయితే ఈరోజు నీకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉంటుంది. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని అంటే సంఘమునకు కలిగిన కొన్ని ఆధిక్యతలు, లేకపోతే నీవు నేను కలిగిన కొన్ని ఆధిక్యతల్ని పౌలు ఇక్కడ ఎలా తెలియపరుస్తున్నాడు చూద్దాం. నేను మరొకసారి చదువుతున్నాను, 2 చదువుతున్నాను. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంటున్నాడు. అంటే సంఘమునకు ఇవ్వబడినటువంటి మొదట ఆధిక్యత ఏంటంటే పరిశుద్ధ పరచబడిన వారము మరియు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. మాటను కొద్ది క్షణం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ముందుగా మనము పరిశుద్ధపరచబడిన వారము, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అటు తర్వాత ఆ పరిశుద్ధతను మనం కొనసాగించడానికి పిలువబడినటువంటి వారము. పరిశుద్ధపరచబడ్డాము, ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండటం. వాస్తవానికి పరిశుద్ధత, హోలీనెస్ అనేటువంటి ఈ పదానికి హిబ్రూ భాషలో ఉపయోగించిన పదము కాదేశ్. కాదేశ్ అంటే అర్థం ఏంటంటే సపరేషన్, లేకపోతే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన, ప్రత్యేకముగా నుండుటకు అనే పదాలు వస్తాయి. ప్రత్యేకించబడిన లేకపోతే ప్రత్యేకించబడి ఉండుటకు అనేటువంటి పదాలు, సపరేషన్, సెట్ అపార్ట్, హిబ్రూ భాషలో ఉపయోగించబడిన పదం కాదేశ్. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంతకు ప్రభు మనల్ని ఎక్కడి నుంచి సపరేట్ చేశాడు? లోకములో నుంచి ఆయన మనల్ని వేరుపరిచాడు. ఇక్కడ లోకములో నుంచి వేరుపరచడం అంటే మనల్ని లోకంలో నుంచి వేరుపరిచి తీసుకెళ్లి వేరే లోకంలో పెట్టాడా? లేదు లేదు, మనం అదే లోకంలో ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాం. మన కుటుంబ సభ్యులతో నుంచి వేరుపరిచి అంటే తీసుకెళ్లి మనల్ని వేరే కాపురం పెట్టించాడా, వేరే ఇంట్లో పెట్టించాడా? కాదు కాదు, మనం అదే ఇంట్లో ఉన్నాం, వాళ్ళతోనే తిరుగుతున్నాం, మనం అదే ఫ్యాక్ట్లో ఉన్నాము, అదే గ్రామంలో ఉన్నాము, అదే ఆఫీస్లో ఉన్నాము. అయితే నీవు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సపరేషన్, సెట్ అపార్ట్మెంట్ అంటే వాళ్ళ మధ్యలో నుంచి నిన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో సన్యాసిలాగా ఒంటరిగా ఏకాకిగా బతకమని కాదు దాని యొక్క ఉద్దేశం. వారి క్రియలలో నుంచి, వారి చీకటి బ్రతుకులో నుంచి, వాళ్ళ నడవడికలో నుంచి, వాళ్ళ ప్రవర్తనలో నుంచి, వాళ్ళ మాట తీరులో నుంచి, వాళ్ళ అన్యాయపు జీవితంలో నుంచి నిన్ను సెట్ అపార్ట్, ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు. జ్ఞాపకం చేసుకోండి, వాస్తవానికి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఇంకొక పదాన్ని ఉపయోగిస్తుంటారు, ప్యూరిటీ కదండి. ప్యూరిటీ, ఇప్పుడు నీళ్లను అడ్వర్టైజ్మెంట్ చేపించడానికి ప్యూర్ వాటర్, ప్యూర్ వాటర్ అంటారు, హోలీ వాటర్ అంటారు. క్రీస్తు దేవుడు ప్యూర్ అనేటువంటిది, ప్యూరిటీ అనేటువంటిది బాహ్యానికి సంబంధించింది, కానీ హోలీనెస్, పరిశుద్ధత అనేది అంతరంగానికి సంబంధించింది. సో దేవుడు నీ బాహ్య సంబంధమైనటువంటి పరిశుద్ధతను కాదు ఆయన కోరుకునేది, ఆంతర్య స్వభావం అనేటువంటి అంతరంగిక స్వభావం గురించి ఆ పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు బయట ఉదయం సాయంత్రం స్నానం చేసావా లేదా, తెల్ల బట్టలు వేసుకున్నావా లేదా, తెల్ల చీర కట్టుకున్నావా లేదా, మల్లెపూలు నగలన్నీ తీసేసావా లేదా, ఇది కాదు దేవునికి ప్రాముఖ్యం. అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం పరిశుద్ధత అంటే ఎలా అర్థం చేసుకున్నామంటే, మనము కమ్మలు పెట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, తెల్ల చీరే కట్టుకోవాలి, ఎందుకంటే తెల్ల చీర లేదా తెల్ల బట్టలు పరిశుద్ధతకు గుర్తు కాబట్టి మనం అవి వేసుకోవాలి. క్రీస్తునందుప్రభు దేవుని బిడ్డలారా, నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావా, నల్ల బట్టలు వేసుకున్నావా కాదు కదా దేవుడు చూసేది, ఆయన పై స్వరూపాన్ని చూసే దేవుడు కాదు కదా, ఆయన అంతరంగంలోనికి తొంగి చూసే దేవుడు కదా. ఆయన అంతరంగంలోనికి తొంగి చూసినప్పుడు నువ్వు పైన తెల్ల బట్టలు వేసుకొని అంతరంగంలో ద్వేషం పెట్టుకొని, విషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, కుళ్ళును పెట్టుకొని ఉంటే ఏం ప్రయోజనం? సో దేవుడు నిన్ను సపరేట్ చేసింది ఈ లోక సంబంధమైన ఆచారాల నుంచి, లోక సంబంధమైన క్రియల నుంచి, నడవడిక నుంచి, పద్ధతి నుంచి. ఈ విషయాలు మనం మర్చిపోతున్నాం. ఎందుకు అనంటే, మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:16 చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. అక్కడ ఏముంటుందంటే, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి. బికాస్ ఐఎమ్ హోలీ, యు మస్ట్ బి హోలీ. క్రీస్తునందుప్రభు దేవుని బిడ్డలారా, ఇది విజ్ఞాపన కాదు, ఇది రిక్వెస్ట్ కాదు. బికాస్ ఐఎమ్ హోలీ, యు మస్ట్ బి హోలీ అంటే ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే మనం లోబడాల్సిందే. ఎందుకని? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమ లోని చూపులో ఇతలో నీకే నువ్వు పరిశుద్ధపరచబడవు. మనం పరిశుద్ధపరిచేవాడే ఆయన, అయితే మన వంతు ప్రయత్నం. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ప్రయత్నం చేస్తే పరిశుద్ధుడు కావు. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు కాబట్టి కొనసాగించమంటున్నాడు. నువ్వు పరిశుద్ధపరచబడ్డం కాదు, అది నీ చేతుల్లో లేని పని. ఎందుకంటే పైన మురికి అయితే మనం సబ్బుతో శుభ్రం చేసుకుంటుంది, అంతరంగం మురికి కదా, దీన్ని నీవు నేను శుద్ధి చేసుకోలేం కదా. కాబట్టి ఆయన రక్తం చిందించి, ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను ఆల్రెడీ శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, అలా పెట్టి ఈ పరిశుద్ధతను అలా కొనసాగించు అని అంటున్నాడు. అసలు అందుకోసమే నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు. దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ హావ్ కాల్డ్ యూ. పరిశుద్ధుడుగా ఉంటకు పిలువబడిన వారు అంటే, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, భయముతోనూ వణుకుతోనూ బహుజాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. నీ కాలుకు మురికి అంటుకుంటే, నువ్వు వెంటనే కాళ్ళు ఎలా శుభ్రం చేసుకుంటావో, నీ బట్టలకు మురికి అంటుకుంటే ఎలాగో నీ బట్టల్ని ఉతుక్కుంటావో, అలాగే బై మిస్టేక్, బై ఛాన్స్ ఒకవేళ నువ్వు పడిపోతే, నువ్వు శోధించబడితే, నువ్వు తప్పు చేస్తే, నువ్వు వెంటనే మోకరించి పశ్చాత్తాపడాలి. అదే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడం అంటే, అదే పరిశుద్ధతను కొనసాగించడం అంటే. అసలు పడిపోవద్దు, అసలు నువ్వు పడిపోవడానికి వీల్లేదు అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకని? మనం పడిపోతామని ప్రభువుకు తెలుసు. అయితే ముందుగా ఏమని హెచ్చరిస్తున్నా అంటే, తాను నిలుచున్నాను తలంచుకొని వాడు పడిపోకుండా నిమిత్తము జాగ్రత్తగా చూసుకొనవలెను కదా అని అంటున్నాడు. సో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో, ఇన్ కేసు ఒకవేళ పడిపోతే అప్పుడు లేచి నిలబడు, ఇమీడియట్ గా లేచి నిలబడు, ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ ఇదే కాలశ్రమ మాటలు విన్నటువంటి సహోదరుడా సహోదరి, ఏదైనా విషయంలో నువ్వు పడిపోయావా? లేకపోతే ఏదైనా విషయము నిన్ను పడిపోగొట్టడానికి బహుభయంకరంగా శోధిస్తుందా? ఎవరైనా నిన్ను పాపం చేయడానికి బహుభయంకరంగా ప్రేరేపిస్తున్నారా, శోధిస్తున్నారా? అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపో ఏసేపు వలె. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోవడం నీ చేతుల్లో ఉన్న పని. ఆ మొబైల్ యాప్ని డిలీట్ చేయడం నీ చేతుల్లో ఉన్న పని. అబబల్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం నీ చేతుల్లో ఉన్న పని. నువ్వు చేతుల్లో పట్టుకొని ప్రవాణాన్ని దూరం చేసేసే అంటే కుదరదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈవెన్ లేవీకాండం 11:44, లేవీకాండం 20:26 కూడా ప్రభు ఇదే మాటలు చెప్తున్నాడు. బికాజ్ ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. కాబట్టి ఉదయకాల సమయంలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి హెచ్చరిక మాటల్లో స్టార్టింగే చెప్తున్నటువంటి మాట, ఇదిగో నాయనా మీరు పరిశుద్ధపరచబడిన వారు కాబట్టి మీరు మర్చిపోవద్దు, అందుకోసం మీరు పిలువబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఎంత అపవిత్రతలో జీవిస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ పౌలు దృష్టికి వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి అపరిశుద్ధత, మనం తర్వాత చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతాయి. ఉదాహరణకి అందులో ఒకడు తన తల్లి బారినే ఉంచుకున్నాడంట, పిన్నమ్మను ఉంచుకున్నాడంట. నిజమే ఈ రోజుల్లో వావి వరసలు లేకుండా పోయాయి. అన్నా చెల్లి అని కలిసి తిరుగుతుంటే నమ్మలేనటువంటి దినాల్లో ఉన్నాం మనం. మా అన్నే అండి, నాకు చెల్లి లాంటిదండి, నాకు తమ్ముడు లాంటివాడండి అంటే నమ్మలేనటువంటి దినాల్లో ఈరోజు మనం ఉన్నాం. చిన్నపిల్లడే కదా అండి అని నమ్మలేనటువంటి దినాల్లో మనం వెళ్ళిపోయాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు ఒంటరిగా ఉంటే అపవాది శోధించటానికి పడగొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం ఈరోజు వావి వరసలు మరిచి బహుభయంకరముగా అక్రమ సంబంధాలు విపరీతమైపోయాయి. దాని వలన కుటుంబాల్ని చేజేతులారా పాడు చేసుకొని నాశనం చేసుకొని ఆ తర్వాత లబోదిబోమని గుండెలు బాదుకొని ఏడ్చి విలపించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకొందరైతే పశ్చాత్తాపడకుండా కఠినమైన హృదయం కలిగిన వారే ఆ తప్పును ఇంకా అలాగే 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 కొనసాగించుకుంటూ పోతున్నారు. కాబట్టి ఆ రోజు కొరింథీ సంఘముతో మాత్రమే కాదు, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీతో ప్రభు చాలా సూటిగా నేరుగా మాట్లాడుతున్నాడు. సరి చేసుకుంటావా? విడిచిపెడతావా? పాత నిబంధన ప్రకారం ఒక స్త్రీ పురుషుడు శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం. కన్నూత నిబంధన ప్రకారము నీ హృదయములో ఒక స్త్రీ గురించి, నీ హృదయములో ఒక పురుషుని గురించి నువ్వు చెడుగా తలంచిన ఆలోచన చేసిన ఆ క్షణమందు అక్కడే వారితో నువ్వు వ్యభిచరించిన వాడు అవుతున్నావని నూతన నిబంధన మనకు సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వావి వరసలే కాదు, వయసుతో సంబంధం లేకుండానే కాదు, పురుషుడు పురుషునితో, స్త్రీలు స్త్రీలతో అవాంఛనీయమైన సంఘటనలు చేస్తూ, ఇవన్నీ కూడా ఆది నుంచి ఉన్నవే, కొత్తగా లేనివేమి కాదు. బహుభయంకర అపవిత్రతలోనికి వెళ్ళిపోయినటువంటి మనందరితో మొట్టమొదటిగా పౌలిస్తున్నటువంటి హెచ్చరిక, బ్రదర్స్ సిస్టర్స్ డియర్ చర్చ్, మనం పరిశుద్ధపరచబడిన వారము, మర్చిపోతున్నారా? ఎలా పరిశుద్ధపరచబడ్డం తెలుసా? సోపుతో కాదు, నీటితో కాదు, సర్ఫ్తో కాదు, క్రీస్తు రక్తముతో పరిశుద్ధపరచబడ్డా. తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చేయని మనల్ని పరిశుద్ధపరిచాడు. అంటే ఈరోజు నువ్వు ఆ పరిశుద్ధతలో నిలవబడ్డానికి ప్రయత్నం చేయకపోతే ఆయన కార్చిన రక్తం యొక్క విలువ ఏమైపోయింది? ఒక వ్యక్తి చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అప్పటికే తాగి 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 తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అతను ప్రాణాపాయ స్థితులను బట్టి బ్లడ్ ఎక్కిస్తే అతనికి ప్రాణం వస్తుంది అని చెప్పి అన్నారు. సో మొత్తానికి నువ్వు కనికరించి బ్లడ్ ఇచ్చావు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు, వైద్యం చేసుకుని బాగా బయటకు వచ్చాడు. ఇప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు. అరే ఇకనైనా మంచి బతుకు బతుకురా, ఇకనైనా అన్ని మానేరా అని అంటావు. ఇప్పుడు అతడు ఇంతకు ముందు అలాగే మరలా తాగుతూ అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే అప్పుడు నువ్వేమంటావు, నేను పడిన ప్రయాసకి హాస్పిటల్ చుట్టూ తిరిగిన దానికి నేను ఇచ్చిన బ్లడ్కి కానీ లేదా ఖర్చు పెట్టిన రూపాయికి కానీ అసలు విలువ లేకుండా చేసేవరా నువ్వు అని అంటావు. కృష్ణానంద ప్రభు దేవుడా, ఈరోజు ప్రభు అదే రీతిగా ఆయన తన నేరుగా కాదు కానీ తన వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీకోసం నేను పడిన ప్రయాస, నీకోసం నేను కార్చిన కన్నీరు, నీకోసం నేను చేసిన మధ్యవర్తిత్వం, నీకోసం నేను చిందించినటువంటి ఆ రక్తం, నీ నిమిత్తం నేను పొందిన గాయములు అన్ని కూడా వ్యర్థం చేస్తా ఉన్నావు నువ్వు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మనం పరిశుద్ధపరచబడిన వారము, పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారము. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇదే పరిచయ మాటల్లో రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే నేను మరలా చదువుతున్నాను. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారును వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించుచున్న వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అంటే దేవుని కృప అనుగ్రహింపబడిన వారు, మొదటిది పరిశుద్ధపరచబడిన వారము మరియు పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారము, రెండవది దేవుని కృప అనుగ్రహించబడిన వారము. దేవుని కృప మనకి ఎలా అనుగ్రహించబడింది? యేసు క్రీస్తు ద్వారా, త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. అయితే ఇప్పుడు మనం పడిపోయాము, మరలా పడిపోతున్నాము, మరలా వావి వరుసలు మరిచి ఇష్టానుసారంగా బహుభయంకరమైన వ్యభిచారంలో ఉంటూ మనము తెలియకుండానే పాపంలో పడిపోతూ, ఈవెన్ శారీరకంగానే కాదండి, ఈవెన్ సెల్ ఫోన్ ద్వారా కూడా వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బూతులు అసభ్యకరమైనటువంటి మాటలతో చాటింగ్లు చేసి సో ఈ విధంగా పడిపోతున్నటువంటి వారి పడిపోయినటువంటి వారితో ఇదిగో పరిశుద్ధులుగా ఉండాలని మిమ్మల్ని పిలిచాను, దయచేసి మీరు మరిచిపోవద్దు అని మొదటగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు రెండో మాట ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో దేవుని కృప అనుగ్రహింపబడినటువంటి వారం. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. కృపేం చేస్తుందండి, కృపేం చేస్తుంది? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప, దేవుని కృప. కృప అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గివింగ్ వన్ మోర్ ఛాన్స్, మరొక అవకాశం ఇవ్వడం, మరొక అవకాశం ఇవ్వడం. మనకందరూ తెలిసిన విషయం లూకా సువార్త 13:8-9 వచ్చినా అక్కడ మనం చదివితే తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు యజమానుడు. యజమానుడు ఏమో ఈ చెట్టుకి అవసరం లేదు నరికి, అనవసరంగా దీనివల్ల ఏలా దీని సారం అంతా అనవసరమైపోవాలి, కనీసం ఇతర చెట్లు అయినా పోతే ఈ చెట్టు అవసరం లేదు నరికి అని అంటుంటే తోటమాలి విజ్ఞాపన చేస్తుంది, అయ్యా ఈ ఒక్కసారి, ఈ ఒక్క సంవత్సరం ఇంకొకసారి అవకాశం ఇవ్వు, అవకాశం ఇవ్వు. సో క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, మన బహుభయంకరమైనటువంటి జీవితాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు కోపగించుకొని ఈ చెట్టును నరికే భూమి నుంచి తీసివేయంటే ఇదిగో యేసు క్రీస్తు మన తోటమాలి నీ నిమిత్తము నా నిమిత్తము విజ్ఞాపన చేసి మనకు మరొక అవకాశాన్ని అప్పగించాడు, అదే కృప. 2020 అప్పుడే యజమానుడు నిన్ను భూమి మీద నుంచి నరికి వేయాలనుకుంటే తోటమాలి నీ కొరకు విజ్ఞాపన చేశాడు. 2021 యజమానుడు నిన్ను తొలగించాలనుకుంటే తోటమాలి నీ కొరకు విజ్ఞాపన చేశాడు. 2022 తోటమాలి నీ కొరకు విజ్ఞాపన చేశాడు. 2023 తోటమాలి అయిన యేసుక్రీస్తు నీ కొరకు విజ్ఞాపన చేశాడు. 2024 కూడా నీకు నిమిత్తము విజ్ఞాపన చేసి 2025 ప్రవేశించటానికి నీకు అవకాశం ఇవ్వబడింది. ఇదేంటో తెలుసా? కృప. కృపకు గ్రీకు భాషలో ఉపయోగించబడిన పదము చారీస్. చారీస్ గ్రీక్ భాషలో ఉపయోగించబడిన పదము. క్రీస్తునందు ప్రొందిబడారా, చారీస్, గివింగ్ వన్ మోర్ ఛాన్స్, మరొక అవకాశం ఇస్తుంది, మరొక అవకాశం, వన్ మోర్ కాదు, మరొక అంటే తెలీదు ఎప్పుడు దాకా అవకాశం ఇస్తాడు. అయితే ఎప్పుడు అవకాశం ఇవ్వబడుతుందో అప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అది నీకు మంచిది. మళ్ళీ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు నిమిత్తం అయ్యా ఇంకొక అవకాశాన్ని. అది కేవలం సంవత్సరానికి సంబంధించింది కాదండి, ఈవెన్ నెలకి సంబంధించింది కూడా, వారానికి సంబంధించింది, ఒక రోజుకి సంబంధించింది, గంటకు సంబంధించింది, నిమిషానికి సంబంధించింది, సెకండ్కి సంబంధించింది. మిల్లీ సెకండ్ లో ప్రాణాలు కోల్పోయే వాళ్ళందరూ ఉన్నారు, సెకండ్ లో ప్రాణాలు కోల్పోయే వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈవెన్ మిల్లీ సెకండ్ కూడా సంబంధించి తోటమాలి నీ నిమిత్తం విజ్ఞాపన చేసి మరొక అవకాశాన్ని నీకు ఇప్పించాడు. అదే కృప, దేవుని కృప, అనుగ్రహించబడినటువంటి వారు. సద్వినియోగం చేసుకుందామా ఆ కృపని. మూడో విషయాన్ని గమనిస్తే ఐశ్వర్యవంతులైన వారము, ఐశ్వర్యవంతులైనటువంటి వారు. 5-6 వచనాలు చదువుతున్నాను. ఇక్కడ అంతకంటే ముందు ఒక మాట చెప్తాను. ఐశ్వర్యవంతులైన వారము అన్న పదం నేను చెప్పిన వెంటనే చాలా సంతోషం ఉంది కదండి, ఎందుకంటే ఐశ్వర్యం అనేటువంటి పదము ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు ఈ ప్రాస్పెరిటీ గాస్పల్ బోధకులు కూడా ఇదే చెప్తున్నారు, క్రీస్తునందు మనము ఐశ్వర్యవంతులైనటువంటి వారము. ఆయన రాజులకు రాజు, మహారాజు, ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా రాజులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మన దేవుడు పేదవాడు కాదండి, ఆయన పరలోక పట్టణంలో బంగారపు పట్టణంలో నివసించేటువంటి రాజు. ఆయన దరిద్రుడై మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి వచ్చాడు అని అనేకమైన ప్రసంగాలు వింటూ ఉన్నాం. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొరింథీ సంఘంతో రాస్తూ కూడా పౌలేమంటాడంటే, మనం ఐశ్వర్యవంతులైన వారము, విఆర్ రిచ్ అని అన్నాడు. అయితే ఆ నిర్వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 5-6 వచనాలు చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో, ఆయన జాగ్రత్తగా గమనించండి, ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఇక్కడ జనాలు ఏం చేశారు తెలుసా? ప్రతి విషయములోను ఐశ్వర్యవంతులైతిరి. ఆ తర్వాత పదాన్ని వదిలేశారు, అనగా అనేది ఇంపార్టెంట్ కదండి. అనగా అంటే ప్రతి విషయంలో అంటే ఆ ప్రతి విషయంలో అంటే ఏ విషయంలో అనేది ఒక భావం. అనగా అంటే అనగానే పదాన్ని తీసిబడేసాం మనం. ఒక చిన్న పదాన్ని తీసేస్తే ఎంత ప్రమాదమో ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఒకసారి అంటే ఒక జడ్జి నరహత్య, ఐ మీన్ ఉరిశిక్ష వేయబడుతున్న ఖైదీ నిమిత్తం సడన్ గా తన పని వారితో చెప్పి, అరే లెటర్ టైప్ చేసి ఫ్యాక్స్ పంపించా అన్నాడంట. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని టైప్ చేసి పంపించా అన్నాడంట. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే వాడిని ఉరి తీయద్దు వదిలేయండి అని చెప్పి టైప్ చేసి ఫ్యాక్స్ పంపించాడు అన్నాడు. సరే అని చెప్పి ఆలోచన టకటకని టైప్ చేశాడు, ఫ్యాక్స్ పంపించేశాడు. వాళ్ళు దాన్ని చూశారు, చూసి ఆ వ్యక్తిని ఊరేశారు. మరుసటి రోజు తెలిసినటువంటి ఈ అధికారి షాక్ అయ్యాడు, నేను అది పనిగా ఫ్యాక్స్ పంపించాను కదా ముందుగా మీకు అంత ఎమర్జెన్సీగా, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని, మరి ఎందుకు మీరు అతన్ని ఉరి తీశారు అంటే, సార్ మాకు అలా రాలేదు సార్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని మెసేజ్ వచ్చింది సార్ అన్నారు. పదాలన్నీ ఒకటే, జాగ్రత్త గమనించండి. అయితే ఈ టైపిస్ట్ చేసిన చిన్న పొరపాటు ఏంటి తెలుసా? హ్యాంగ్ హిమ్ నాట్ కామా లీవ్ హిమ్ అని పెట్టాలి, కానీ మరొడేం చేశాడు, నాట్కి తర్వాత పెట్టవలసిన కామా అని ముందు పెట్టాడు. ముందు పెట్టే వాళ్ళకి ఏమైపోయింది? హ్యాంగ్ హిమ్ కామా నాట్ లీవ్ హిమ్. అర్థమైందా? జస్ట్ ఒక కామా ఎంత పెద్ద పొరపాటు చేసిందో. హ్యాంగ్ హిమ్ నాట్ కామా లీవ్ హిమ్ అంటే మనోడు హ్యాంగ్ హిమ్ అని ఇక్కడ కామా పెట్టాడు, నాట్ లీవ్ హిమ్ అది వాళ్ళు అర్థం చేసుకుని ఇమీడియట్ గా వృద్ధి చేశారట. ఒక ప్రాణం విలువ, ఒక కామా ఒక ప్రాణం విలువ. మీకు తెలుసు, మీ చట్టాన్ని చదువు ఉంటారు,
మనకి ఇంటర్ప్రిటేషన్స్ అండ్ స్టాచ్యూస్ లో ఖచ్చితంగా ఈవెన్ కామాలు, పంక్చువేషన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా కొన్నిసార్లు జడ్జెస్ తీసుకుంటారు తీర్పు విషయంలో. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ నిలబడారా, ఇక్కడ అనగా అనే దాన్ని వదిలేసాం మనం. ఐశ్వర్యవంతులయ్యాం, ప్రతి విషయంలో ఐశ్వర్యవంతమే. అనగా అంటే ఏంటి దాని అర్థం అంటే, ఆ తర్వాత ఇచ్చాడు ఏంటది, సమస్త ఉపదేశములోను. సమస్త ఉపదేశం అంటే ఆ పైన చదివితే మనకు అర్థమైపోతుంది, క్రీస్తును గూర్చినటువంటి సమస్తమైన ఉపదేశములోను, క్రీస్తును గురించినటువంటి సమస్తమైన జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యాము. అదండి క్రీస్తును గురించినటువంటి సమస్త ఉపదేశములోను. హీ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు అస్, హీ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు అస్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనము మీ తర్వాత చదువుకోండి, మనకు సమయం లేదు కాబట్టి. కొరింథి సంఘానికి రాసినటువంటి 2:6-10 చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. పూర్వం అంట ఆయన మనకి అన్ని విషయాల్ని బయలుపరచకుండా ఆయన కొన్నిటి మర్మముగా ఉంచాడట. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు సమస్తమును మనకు బయలుపరిచి ప్రత్యక్షపరిచాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, బైబిలియాలజీ మేము టీచ్ చేసేటప్పుడు అందులో మాకు ఒక పాయింట్ ఉంది, అదేంటంటే రెవిలేషన్. రెవిలేషన్, ఈ రెవిలేషన్ లో 2 రకాలున్నాయి, ఒకటి జనరల్ రెవిలేషన్, 2 స్పెషల్ రెవిలేషన్. సో జనరల్ రెవిలేషన్ లో ఆయన సృష్టి ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అద్భుతాల ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ వేరే స్పెషల్ రెవిలేషన్ లో తన ప్రియమైన కుమారుడు ద్వారా తను తాను పరిపూర్ణముగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. బిఫోర్ వి డోంట్ నో హూ ఈస్ గాడ్, హౌ ఈస్ గాడ్, ముందు మనకు తెలీదు దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఏమై ఉన్నాడో. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనం చూస్తా ఉన్నాం, బికాస్ హీ ఈజ్ ఎ షాడో ఆఫ్ గాడ్స్ రియాలిటీ. దేవుని యొక్క నిజమైనటువంటి స్వరూపమునకు ఆయన నేరు అయి ఉన్నాడు. త్రూ జీసస్ క్రైస్ట్, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా వాట్ ఈస్ గాడ్, హూ ఈస్ గాడ్, వాట్ హీ వాంట్స్, వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్, వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ అస్, సమస్తమును ఇప్పుడు మనకు తేటతలం చేశాడు, బయలుపరిచాడు. సో ఇప్పుడు మనం ఈ విషయంలో ఐశ్వర్యవంతులయ్యాం. దేవుని గురించినటువంటి సమస్తమైన జ్ఞానమును, దేవుని గురించినటువంటి సమస్తమైన ఉపదేశమును తెలుసుకునేటువంటి విషయంలో ఇప్పుడు మనము ఐశ్వర్యవంతులయ్యాము. వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్, వీఆర్ నాట్ రిచ్ ఇన్ ప్రాస్పెరిటీ, బట్ వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఇప్పుడు మనము ఐశ్వర్యవంతులము, ధనవంతులము. ఇది ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం గురించి మాట్లాడడం లేదండి, పరలోక సంబంధమైన ఐశ్వర్యం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు క్రీస్తుని గురించి మనకు పరిపూర్ణంగా తెలిస్తేనే కదా, క్రీస్తు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనకు అర్థమైతేనే కదా దానికి అనుగుణంగా మనం జీవించగలము, దానికి అనుగుణంగా మనం బ్రతకగలము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పుడు మరుగైనది ఏది లేదు, సమస్తమున ఆయన నీకు బయలుపరచబడి ఉన్నాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, బైబిల్ ఈజ్ క్వశ్చన్ టు ద బైబిల్, బైబిల్ ఈజ్ ఆన్సర్ టు ద బైబిల్. అంటే బైబిల్కి బైబిలే ప్రశ్న వేస్తుందంట, బైబిల్కి బైబిలే జవాబిస్తుందంట. నీ ప్రతి ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో జవాబు ఉంది, కానీ నువ్వు ఎక్కడో ఎతుకులాడుతున్నావు. నీ ప్రతి సమస్యకు బైబిల్ గ్రంథంలో జవాబు ఉంది, కానీ నువ్వు ఎక్కడికో పరుగులు తీస్తున్నావు. క్రీస్తునందు ప్రేమైనటువంటి మనం క్రైస్తవులమే, ప్రార్థనా పరులమే, ప్రార్థన చేస్తూ ఉంటాం, అన్ని చేస్తుంటాం, కానీ వివాహం చేయాలంటే మాత్రం మరల ఎక్కడికో పరుగులు తీస్తున్నావు. అర్థం చేసుకోండి, ఎక్కడికి నువ్వు పరుగులు తీస్తున్నావు. ఏ సేవకుడి దగ్గరికి వచ్చి సార్ పాస్టర్ సార్ ప్రార్థన చేసి ఏదో డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పగలమా మనం? ఒకవేళ నువ్వు ఫిక్స్ చేసిన డేట్ ఎవరైనా వచ్చి అయ్యా అది మంచి రోజు కాదయ్యా అంటే మార్చకుండా ఉండగలవా? అయ్యా మాకు ప్రతిరోజు మంచి రోజు, మాకు మంచి రోజు చెడ్డ రోజులు అంటూ ఉండవు అని చెప్పగలవా నువ్వు? ఆ గట్స్ ఉన్నాయా నీకు? నా పెళ్లి డేట్ నేనే ఫిక్స్ చేసుకున్నాను, హాలిడేని బట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను అంతే. పంచాంగంలో చూసి అది మంచి రోజా చెడ్డ రోజుదా? నో, నాకు చెప్పారు చాలా మంది అది మంచి రోజు కాదు, ఇట్స్ బెటర్ టు చేంజ్. మనకు డేట్ నేనే ఫిక్స్ చేశాను ప్రార్థన చేసి, మా తమ్ముడికి నేనే డేట్ ఫిక్స్ చేశాను. నేను ప్రేర్ చేసి ఫిక్స్ చేసిన ఏదో డేట్ దేవుడు నాకు ప్రత్యక్షమే ఇదిగో ఈ రోజు ఇది అని చెప్పడం కాదు. అనుకూలంగా హాలిడే చూసుకున్నాను, అందరు రావడానికి ప్రేర్ చేసుకున్నాను, ఆ రోజు ఫిక్స్ చేసుకున్నా. ఇవన్నీ తెలుసుకుని మళ్ళీ మనం ఎక్కడికో పరుగులు తీస్తా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం. నువ్వు ఇల్లు కట్టాలంటే మంచి రోజు చూసుకుంటావు, ఇంకేదైనా మంచి పని చేయాలనుకుంటే మంచి రోజు చూసుకుంటావు. అంటే నీ దృష్టిలో మంచి రోజుని ఎవరు డిసైడ్ చేస్తారు? పంచాంగాలు చూసే వాళ్ళు డిసైడ్ చేస్తారా? నీ దేవుడు కదా దినములను చేసింది. నీ దేవునికి తెలియనిదా? నీ దేవుణ్ణి విడిచిపెట్టి సైతాన్ దగ్గరికి వెళ్ళి, సైతాన్ అనుచరుల దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి నాకు నువ్వు చెప్పు మంచి రోజు అని చెప్పి నువ్వు అడగడం ఎంత అవమానం దేవునికి, ఎంత అవమానం అండి. అందుకోసమే విషయాన్ని మర్చిపోవద్దు, ఆయన మనకు సమస్తమును బయలుపరిచి ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటే ఆయనను గురించిన జ్ఞానము నీకు వస్తుంది. ఆ జ్ఞానంతో నువ్వు చక్కగా ఎదిగి అనేకులకు నువ్వు దీవెనకరంగా మారగలవు. నేను ముగిస్తున్నాను. వాస్తవానికి ఇంకా పరిచయ మాటలు కంప్లీట్ కాలేదు. నేను రేపు మరలా మంగళవారం ఉంది కాబట్టి మంగళవారం నేను మరలా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మూడు విషయాలు మాత్రమే చెప్పాను. ఒకటి, సంఘమునకు, పడిపోయిన సంఘమునకు ఇవ్వబడిన ఆధిక్యతల గురించి పావులు చెప్పాడు. మొదటిది పరిశుద్ధపరచబడిన వారము మరియు పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారము. రెండవది దేవుని కృప అనుగ్రహింపబడిన వారము. మూడవది ఐశ్వర్యవంతులైన వారము. దేవుడి కొద్ది మాటలు మనవినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుడి వారికి అప్పగిస్తున్నాను.
రైతులాడన్నా, మరి ఎంతో చక్కగా నిజంగా కొరింది పత్రిక కూర్చున్నటువంటి అవగాహన, ఆ కొరింది పత్రిక దేని నిమిత్తం రాశారు అని చెప్పేసి, అదే విధంగా దాని యొక్క ఇంట్రొడక్షన్ మొదటి రెండు వచనాల్లోనే ఆ యొక్క ఇంత ఇంత ఇంతలాగా దేవుడు ఆ యొక్క ఆధిక్యతను వాటన్నింటినీ తెలియజేసినటువంటి అన్నకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పడిపోయినటువంటి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆధిక్యతలు నిజమే దేవుని యొక్క ప్రణాళిక యొక్క సంఘంలో ఉండటంతో పౌలు మరి అధికంగా అక్కడ స్టే చేసి వారిని సరిచేయటానికి గాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుని వారిని క్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి యొక్క పత్రికలను రాస్తూ చక్కగా తెలియజేసినారు. మూడు విషయాలుగా మనకి వివరించారు. పరిశుద్ధులుగా ఉండటకు పిలుపు, అదే విధంగా దేవుని యొక్క కృప అనుగ్రహింపబడినటువంటి వారం అని చెప్పి, అదే విధంగా దేవునిలో మనము ఐశ్వర్యవంతులం, ఈ ప్రాస్పారిటీలో కాదు, దేవునిలో మనం ఐశ్వర్యవంతులం అన్న విషయాల్ని ఎంతో వివరంగా తెలియజేసినటువంటి అజయ్ బ్రదర్ కు మరొక మారు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి సైలస్ బ్రదర్ సమయం తీసుకుని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. సైలస్ బ్రదర్, ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ అమ్మా,
ప్రైజ్ లార్డ్ అన్న, సమయం తీసుకోండి.